ఈ మహాకాల్ 17 December 2004 ఉదయం 5 గంటలకు ఒంగోలులో జరిగిన గోసేవ భగవద్గీత 2వ అధ్యాయం జయ జయ మహాకాల్.
17వ తారీఖు పొద్దున్న 5:30 భగవద్గీత 2వ అధ్యాయము. భగవద్గీత యొక్క 20వ శ్లోకం మనం నిన్న చదువుకుంటున్నాం. భగవద్గీత యొక్క 3 లక్షణాలు మనకి స్పష్టంగా అవగాహనలో ఉండాలి. 1 గురువు, 2 శిష్యులు, ముందు చెప్పబడినటువంటి కాలము. ఈ 3 ఎప్పుడైతే తెలియకపోతుంది తెలియదో ఆ విద్యకు ఉపయోగం ఉండదు. 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు, మంచిది. 60 ఏళ్ల తర్వాత సమాజంలో పనికి వచ్చేటటువంటి చదువును చదివినా కూడా ఆ చదువు నీకు ఉపయోగపడదు. అంటే కండిషన్ ఏంటంటే అది సమాజానికి ఉపయోగపడే చదువు అవుతే, గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి అనుకుంటే కాలం చాలా ఇంపార్టెంట్. అంటే కాలం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అంటే సామూహికమైనటువంటి ప్రయత్నాలు ఏదైనా చేసినప్పుడు కాలం ఇంపార్టెంట్ అవుతుంది. ఆధ్యాత్మికత ఇదివరకు ఒంటరిగా ఉండేది. ఓ శ్వేతకేతు, ఓ సత్యకామ జాబాలి, ఓ నచికేతుడు, ఒంటరిగా ఒకడు అడిగేవాడు, ఒకడికి జవాబు వచ్చేది. ఓ మైత్రేయి, ఓ గార్గి, స్త్రీ అయినా పురుషుడైనా మన ఉపనిషత్ కాలంలో కనుక మనం చూస్తే అది వ్యక్తిగతమైనగా ఉండేది. ఏదైనా అనుమానం వస్తే వాడు అడిగేవాడు, అడిగితే ఎవరికి ఒక గురువు వ్యక్తిగతంగా చెప్పేవాడు. వ్యక్తిగతంగా చెప్పబడుతున్నప్పుడు పరిస్థితులు అంత ఇంపార్టెంట్ కాదు, చెప్పేవాడు అంత ఇంపార్టెంట్ కాదు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా చెప్పవచ్చు, విషయం అడిగి తెలుసుంటే చాలు. కానీ భగవద్గీత, ఆదిత్య హృదయం, ఇది సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక విద్య నేర్పే విధానాలు. ఇంతేత అర్జునుడికి చెప్పాడు భగవద్గీత కరెక్టే, కానీ దాని ఎఫెక్ట్ సామూహికంగా పడింది. రాముడికి చెప్పాడు, ఒక్కడికి చెప్పినట్టు అనిపిస్తుంది ఆదిత్య హృదయం, కానీ దాని ఎఫెక్ట్ సామూహికంగా ఉంది. అక్కడ గురుచేతనత్వం అనేది ఇప్పుడు కృష్ణుల దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది. ఏమిటా మలుపు తిరిగింది? ఒక చేతనత్వము ఆ ద్వాపర యుగాంతంలో ఒక ప్రయోగం చేసింది, విలక్షణమైనటువంటి ప్రయోగం. అనొచ్చు యునీక్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో విలక్షణం అని అనుకున్నాం. విలక్షణం అంటే ఏమంటే ఆ ప్రయోగం ఇంకోటి చేయడు, దాన్ని విలక్షణం అంటాం. అది వాడికే, అది ఇంకోటి చేసినా కూడా అది యునీక్ అవదు. ఒంటరిగా చేసినటువంటి ఒక ప్రయత్నం. ఏమిటా ప్రయత్నము? గురువు ఒక వ్యక్తికి కాకుండా మొత్తము సమష్టి చేతనత్వానికి లభించేటటువంటి ప్రయత్నం. అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ అడిగినా వాడికి జవాబు దొరకాలి. అది ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం భగవద్గీతలో. ఆ ప్రయోగం గురించి నాకు తెలిసి ఇంతవరకు ఎవరు వివరించలేదు. తెలియకపోవటం అంటే ఏం కాదు, అది అందరికీ తెలిసిందే. ఇంతే తా, నేను అందరి హృదయాల్లోనూ ఉన్నాను అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అందరి హృదయాల్లోనూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? గురువు ఇంక నువ్వు వెతుక్కోవాల్సినటువంటి పని లేదు. నువ్వు కేవలము అతని గురించి నిరంతరము ఆలోచించగలిగితే, అదన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పరిపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మాం. కానీ యోగక్షేమాన్ని నేను భరిస్తాను అనేటప్పుడు ఈ భగవద్గీతలోని ఇంకాస్త ముందుకు వెళ్ళండి. 47వ శ్లోకంలో నలభై ఐదో శ్లోకంలో ఓ విచిత్రమైనటువంటి మాట వాడతాడు. 45లో త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమాత్మవా. నిర్యోగక్షేమ ఇంకా యోగక్షేమాన్ని కూడా వదిలేసుకో, ఆత్మవంతుడై జీవించు. ఇక్కడ చివరిలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యంలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామహి. నీ యోగక్షేమాలు నేను వహిస్తాను అంటున్నాడు, కరెక్టే. కానీ నువ్వు మాత్రము నీ యోగక్షేమాన్ని వదిలేసుకోవాలి. మొత్తం భగవద్గీత ఒక్క టెక్నిక్, అదొక్కటే. ఆ ఒక్క టెక్నిక్ మనం పట్టుకోగలిగితే నిరంతరము గురువు యొక్క సన్నిధిలోనే ఉంటాం. ఆ టెక్నిక్ సాయి చెప్పినంత బాగా ఇంకెవరు చెప్పలే ఈ కాలంలో. చెప్పటం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, దాని తర్వాత వచ్చినటువంటి అనేక మంది గురువులు చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ టెక్నిక్ ఏంటో ఈ ఒక్క శ్లోకంలో చెప్పబడి ఉంటుంది. 45వ శ్లోకంలో భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు కదా, త్రైగుణ్య విషయాలేదా. నీకు వచ్చేటువంటి వేద అంటే జ్ఞానము, వేదములు అని కాదు. అక్కడ వేద ఐ నో ఏం తెలుస్తుంది నీకు, ఏదైనా ఒక విషయం మూడు లక్షణాలు ఉంటేనే తెలుస్తుంది మీకు. ప్రకృతి యొక్క మూడు లక్షణాల గురించి చెప్తూ ఉంటాడు, జాగ్రత్త, స్వప్న, సుశక్తి. ఇందులో మనకేమనిపిస్తుందంటే సుశక్తి అంటే నిద్రపోవడం, నిద్రపోవటం అంటే తమస్సు, స్వప్నం అంటే రజస్సు, మెలకుగా ఉండటం సత్వగుణం, సత్వతమస్సు. అంటే గుణాల గురించి మనం వివరించినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఘోరమైనటువంటి తమస్సు ఏంటి అంటే నిద్ర, తమగుణం. స్వప్నగుణం రజస్సు స్థిరంగా ఉండదు, మనసు ఎక్కడైపోతుంది, ఏదో వచ్చిస్తూ ఉంటే. లక్షణాలలో ఒక కంటిన్యూటీ ఉండదు స్వప్నంలో. కంటికి ఏం కనిపించదు, ఏదైనా అనుభూతులు వస్తే రావచ్చు కానీ ఆ అనుభూతులు స్థిరంగా ఉండవు. అంటే రజోగుణ ప్రవృత్తి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా అంటే ఏంటి, జాగ్రత్త అవస్థకు వచ్చేసరికల్లా బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తిలాగే కనిపిస్తాడు, అనేక వ్యక్తుల్లా కనిపిస్తాడు. వాడు సాగుబోతు అయిపోయి వాడికి ఏదైనా రకరకాలుగా కనిపించడం మొదలైతే ఒక వ్యక్తి అనేక రూపాల్లో కనిపించవచ్చు. మామూలుగా అయితే ఒక వ్యక్తిలాగే కనిపిస్తాడు. అంటే ఏంటి, సత్వగుణం అంటే హార్మనీ, సంతులన, జాగ్రత్త అవస్థలో కనిపిస్తుంది. కానీ ఋషులు ఏం చెప్తారు అంటే ఇది కాదు ముఖ్యము, అసలు మొత్తం ఈ సృష్టికి కారణం ఏంటి అంటే నీ నిద్ర. నిద్ర వల్లే నీకు ఈ లక్షణాలన్నీ వస్తున్నాయి. అది పట్టుకోవటమే ఆధ్యాత్మిక విద్య. కానీ ఆ నిద్రావస్థలో ఏమవుతుంది, మూడు గుణాలు నీకు కనిపించటం లేదు, అందుకనే అజ్ఞానంగా కనిపిస్తుంది. నిద్రలో సృష్టి లేదు, కేవలం ఏముంది అంటే ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నట్టు కూడా నీకు జ్ఞానం లేదు, ఏ విధమైనటువంటి జ్ఞానము లేదు. కానీ నిద్రపోతున్నప్పుడు ఆత్మ ఉంది అని నీకు తెలిస్తే అది సమాధి. ఆత్మ లేదు అని నీకు తెలియటం వల్ల అది నిద్ర అయింది. చెప్పి నిద్రకి సమాధికి ఏకైక తేడా ఏమిటి అంటే, నిద్రలో నేను ఉన్నాను అనే అనుభూతి కూడా నీకు ఉండదు, సమాధిలో నేను మాత్రమే ఉన్నాను అనే అనుభూతి ఉంటుంది. అది పట్టుకోవటానికి ట్రై చేయమంటాడు. ఇంకా నువ్వేమీ చేయక్కర్లేదు, నిన్న నుంచి మనం చెప్పుకున్నా కదా, మనలో మార్పు లేనటువంటి ఒక చేతనత్వం గ్యారంటీగా ఉంటుంది. అది గమనిస్తూ ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు జరిగేటటువంటి మార్పులు మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. కానీ దేని మీద రికార్డు చేస్తున్నామో అది మారిపోతుంది అనుకోండి. అంటే ఒక బ్లాక్ బోర్డులో పైన చిన్న బిందువు పెట్టాము, దాని తర్వాత ఒక పెద్ద బిందువు పెట్టాము, దాని తర్వాత ఒక త్రిభుజం పెట్టాము, దాని తర్వాత ఒక సున్నర చిన్న రెండు గీతలు గీసాము, దాని తర్వాత ఇంకో గీతలు గీసామంటే తల రెండు చేతులు మళ్ళా బిందు పుస్త మళ్ళా రెండు గీతలు గీసాం అనుకోండి ఒక బ్లాక్ బోర్డు మీద గీస్తే ఏమవుతుంది మీకు అర్థమవుతుంది, బిందువు నుంచి మిన్నిమిందిగా తల్లి శరీరంలో ఇంద్రియాలన్నీ ఏర్పడుకుంటూ ఈ శరీరం ఏర్పడింది. కంటిన్యూటీ ఉంది. ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక బిందువు మాత్రమే పెట్టామనుకోండి, మనకు తెలియదు దేని గురించి మనం చెప్తున్నాం. ఇంకో బ్లాక్ బోర్డు మీద, ఆ బ్లాక్ బోర్డ్ మీద కాదు, ఇంకో బ్లాక్ బోర్డు మీద మనిషి శరీరం మొత్తం గీసాం, మనిషి శరీరం కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ బిందువు కనిపించదు మనకి. అంటే ఒకే బ్లాక్ బోర్డ్ మీద ఉంటే బిందువు నుంచి జరిగేటటువంటి పరిణామ క్రమాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అలాంటి ఒక బ్లాక్ బోర్డు ఉంది మనకి అని ఎందుకు తెలుస్తుంది అంటే ఈ పరిణామం తెలుస్తూనే ఉంది. చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, పెద్దవాళ్ళం అయ్యాక ఎలా ఉందో, అప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చాలా బాధలో ఉండేవాళ్ళం. అంటే ఏంటి, ఒక బ్లాక్ బోర్డ్ ఉంది, స్థిరమైనటువంటి బ్లాక్ బోర్డ్. ఆ బ్లాక్ బోర్డ్ ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని, ఈ అనుభవాన్ని, ఈ సుఖ దుఃఖాన్ని, వీటన్నింటినీ తినేస్తుంది. దానికి అత్తేది ఆత్మ, తినేది ఆత్మ. ఆత్మ అనే పేరులోనే మనకి తెలియదు ఆత్మ అంటే ఏంటో, తినేసేది ఆత్మ. ఏం తినేస్తుంది, కాలాన్ని కానీ, ఈ సంఘటనని కానీ, ఈ మార్పుల్ని కానీ తినేస్తుంది. కానీ తినేస్తుంది కరెక్టే బ్లాక్ బోర్డ్, కానీ అది మారుతుందా, మారుతుంది. సినిమాలు మనకి అంతగా ఇంట్రెస్ట్ కలగజేయటానికి కారణం కూడా ఏంటి అంటే అది కూడా ఆత్మ యొక్క లక్షణం కలిగి ఉంది. సినిమాలో మనం చూస్తూ ఉంటాం, సంఘటనలు జరిగిపోతుంటాయి, కానీ స్క్రీన్కి ఏమవుతుంది, ఏమి మార్పు రాదు. కానీ సంఘటనలు జరుగుతున్నంత వరకు మీకు స్క్రీన్ కనిపించదు, స్క్రీన్ కనిపించదు మీకు. కానీ కొంచెం ఆలోచించగలిగితే స్క్రీన్ ఉందని తెలుస్తుంది, తెలిసినా స్క్రీన్ కనిపించదు. మీ జ్ఞానంతో నీకు అర్థమవుతుంది స్క్రీన్ అక్కడ ఉందని, కానీ స్క్రీన్ని చూడాలి అనుకుంటే నువ్వు చూడలేవు. కానీ సమస్య ఏంటి, ఈ మొత్తం సంఘటనలన్నీ స్క్రీన్ మీదే జరుగుతున్నాయి. హీరో కూడా స్క్రీన్ నుంచి స్క్రీన్ వల్లే ఉన్నాడు, విలన్ స్క్రీన్ వల్లే ఉన్నాడు, అక్కడ కొట్టుకునే వాళ్ళు స్క్రీన్ వల్లే ఉన్నారు, అక్కడ జంతువులు ఏమైనా కనిపిస్తే స్క్రీన్ వల్లే ఉన్నారు. అంతేత ఆ మొత్తం సినిమా స్క్రీన్ వల్ల ఉంది. కానీ సినిమా ముందు స్క్రీన్ ఉంది, సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ ఉంది, సినిమా జరుగుతున్నప్పుడు కూడా స్క్రీన్ ఉంది. అలాగే నువ్వు లేనటువంటి టైము లేదు, నువ్వు ఉండనటువంటి టైము లేదు, నేను నువ్వు ఎప్పుడు ఉన్నావు అంటాడు. దేంట్లో ఎప్పుడు ఉన్నావు, కాలంలో ఉన్నావు అన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే ఇంకా యోగక్షేమాల ప్రశ్న రాదుగా. నా యోగక్షేమాలు అక్కడికి వెళ్తే ఉంటాయి అనుకుని నువ్వు జపం చేయటం మొదలెట్టే అనుకో, తప్పేం లేదు, అది చేయకూడదు అంటాడు నేను శ్రీకృష్ణుడు. కానీ అసలు నువ్వు అది అడగకూడదు అంటాడు. నిర్యోగక్షేమ ఆత్మ, నిర్యోగక్షేమాలు, యోగక్షేమాలు కూడా నీకు పట్టించుకోకూడదు. ఎందుకంటే స్క్రీన్కి నిప్పంటుకుంటే ఏమవుతుంది, స్క్రీన్ బాగుంటే సినిమాలో ఏమవుతుంది, స్క్రీన్కి దాని మీద ఫ్లక్స్ వచ్చేసే స్క్రీన్కి ఏమవుతుంది, ఏమవున్నటువంటి స్క్రీన్ ఫ్లక్స్ లాక్కూడదు అని అనుకోదు, ఏమనుకోదుగా. అంతేత మొత్తము భగవద్గీత ఒకే ఒక శ్లోకంలో చెప్పాలంటే మరి ఈ శ్లోకం ఎందుకు చెప్పలేదు చాలా మంది నాకు తెలియదు. ఈ శ్లోకం చెప్తుంది, ఏం చెప్తుందని, త్రైగుణ్య విషయ వేద, నువ్వునే మూడు గుణాలు జాగ్రత్త సప్రస శక్తి మీద ఈ సృష్టి ఉందని. నిస్త్రైగుణ్యో భవార్జున, ఇంచేత స్క్రీన్ ని పట్టుకోవాలి అంటే, ఆత్మని పట్టుకోవాలి అంటే నువ్వు ఏం చేయగలవు అంటే మూడు గుణాలు దాటాలి నువ్వు. నిర్ద్వందో దాటావు అన్నదానికి ఎప్పుడు తెలుస్తుంది, ద్వంద్వరహిత స్థితిలో ఉండాలి. ద్వంద్వరహిత స్థితి అంటే సుఖం దుఃఖం తెలిసి నాకు సుఖమే కావాలి, దుఃఖం అక్కర్లేదు అన్నావు అనుకో, నిర్ద్వంద్వ స్థితి కాదు కదా. నిత్య సత్వస్థో, కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలి, డే టు డే లైఫ్ లో సత్వ స్థితిలో ఉండాలి. అంటే ఏంటి, ఈ దుఃఖాలు నిన్ను బాధించకూడదు, వేడి చలి శారీరకంగా నిన్ను బాధించకూడదు, మానసికంగా సుఖ దుఃఖాలు అనుభూతి ఉండకూడదు. అహంకారంతో మానము అవమానము అనేది వి మూడు గంటలు చెప్తాడు. వేడి చలి శరీరానికి సంబంధించి, మన మనస్సుకి సుఖ దుఃఖాలు, అహంకారానికి మానము అవమానం, ఇది దాటాలి. అంటే ఏంటి, ఇక్కడ మధ్య బిందువు దగ్గర ఉండాలి. ఇటు వెళ్తే సుఖము, ఇటు వెళ్తే దుఃఖము, ఈ మధ్య బిందువు దగ్గర ఉండాలి. ఇటు వెళ్తే వేడి, ఇటు వెళ్తే చలి, ఇటు పైకి వెళ్ళావు, ఇటు వెళ్తే అవమానము, ఇటు వెళ్తే మానము అంటే పేరు రావాలి. ఇది దాటాలి. నువ్వు ఆ బిందువు దగ్గర వెళ్తే దాటేస్తావు, ఆ బిందువుని సత్వస్థితి అన్నాడు. కానీ అక్కడ కూడా ఒప్పుకోను నేను, నిర్యోగ క్షేమాత్మవా, అసలు నా యోగక్షేమాన్ని గురించి కూడా నువ్వు పట్టించుకోనప్పుడు ఆత్మవాన్, వీర్యవాన్ అంటే శక్తి ఉన్నటువంటి వాడు, వాన్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి అంటే ఉన్నవాడు అని, శ్రద్ధావాన్ శ్రద్ధ ఉన్నటువంటి వాడు, ఆత్మవాన్ అదనమాట. అంతేత ఆ ఏకైక గురువు ఎవడు అంటే ఆత్మ. మిగతా ఇది కూడా నీకు ఆత్మగా పనిచేయదు, సారీ గురువుగా పనిచేయదు. అంతేత మొత్తము ఈ శ్లోకంలో గురువు యొక్క లక్షణము చెప్తున్నాడు. గురువు యొక్క లక్షణం ఏంటంటే ఇలాంటి వాడు గురువు అయి ఉండాలి. అలాంటి వాడు గురువు ఈ కాలంలో దొరకటం కష్టం. ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, సకాలేన మహత యోగో నష్ట పరంతప, ఈ యోగము నశించిపోయింది ఆ కాలంలోనే. అంతేత ఈ విద్య, ఈ విద్య ఏంటి, స్క్రీన్ గా మారేటటువంటి విద్య, బ్యాక్గ్రౌండ్ గా మారేటటువంటి విద్య. అభ్యోపిష్టన్ అభ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిష్టన్ గా ఉండేటటువంటి విద్య, అది మనం నేర్చుకుంటున్నాం అన్నది మర్చిపోయి ఆ శ్లోకాలు బట్టి కొట్టేసి రిపీట్ చేసేసుకుంటున్నాం. కానీ అది ఈనాటి విద్యా విధానంలో కూడా జరుగుతుంది. ఆ విద్య ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియకుండా నేర్చేసుకుంటున్నాం కదా, నేర్చేసుకున్నాక ఉపయోగపడుతుంది. మెడిసినే నేర్చుకుంటున్నాం, మందు ఇవ్వటం నేర్చుకుంటున్నాం. కానీ నువ్వు మందు ఇవ్వటం నేర్చుకోనేది కాగితం మీదే, పరీక్ష దేంట్లో రాస్తున్నావు, కాగితం మీదే. తర్వాత ఎప్పుడో ప్రాక్టికల్స్ చేస్తావు, ప్రాక్టికల్స్ నువ్వు చేసినప్పుడు కూడా నీ చేత ఏం మందు ఇప్పించరు, నేర్చుకుంటున్న వాడి చేత మందు ఇప్పిస్తే అంటే నేర్చుకోవటమే. ఆ నేర్చుకోవటానికి కావాల్సినటువంటి వాతావరణం పృథ్వీ గ్రహం మీద ఏర్పరిస్తే అది తప్ప అది నేర్చుకుంటున్నాం. ఇంకొక పృథ్వీ గ్రహంలో మానవ శరీరధారులందరికీ ఉండేటటువంటిది ఏక లక్ష్యం ఏంటి అంటే యోగ విద్య నేర్చుకోవటానికే. నీ స్కూల్స్, నీ కాలేజెస్, నీ యుద్ధాలు, నీ అహంకారాల కోసం పృథ్వీ గ్రహం లేదు. అందువల్ల గురువులు ఋషులు అందరూ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆత్మకి చాలా శక్తి ఉంది కనుక నువ్వేదో పిచ్చి పిచ్చి వేషాలే వేయబాకు, నువ్వేదో పృథ్వీని ఉద్ధరించేస్తాను రక్షించేస్తాను అని. ఎప్పుడెప్పుడు పృథ్వీకి ఆ రక్షణ అవసరం వస్తుందో అప్పుడప్పుడు ఆత్మశక్తి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యం. తాను అక్కడ చెప్పింది తద్ ఆత్మానం సృజామ్యం అంటే నీ యొక్క ఆత్మ నుంచే ఆ అవతార శక్తి ఏర్పడుతుంది. ఆత్మ అంటే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆత్మవాన్ అంటే. అంచేత అవతార శక్తి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఆత్మ నుంచి ఏర్పడుతుంది. అంచేత ఎప్పుడెప్పుడు అవతారమూర్తి రావాల్సి వచ్చినా కూడా ఒక సమూహం కోరుకోవాలి అవతారం గురించి. నువ్వు రావాలి అని కోరుకోకపోతే అది జరగదు. మరి కోరుకోవాలంటే ఏంటి, నీకు మంట మండాలి. నీకు మంట మండకపోతే నువ్వేం కోరుకో. అంచేత కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి అనేటటువంటి వేడి ఎప్పుడైతే పుట్టుకొస్తుందో ఆ వేడి రావటంలే. ఇప్పుడు తపస్సు ఇప్పుడు ఎందుకు చేయాలి, ఏ యాంగిల్లో చేయాలి అంటే వేడేం రావటం లే. భగవంతుడు వచ్చి మమ్మల్ని ఉద్ధరించాలి అనే బాధ ఎవరికి రావటం లే. అప్పుడు కృష్ణుడు వాళ్ళు నారదుడు ఏం చేస్తాడు అంటే వేడి పుట్టిస్తాడు. చావుబట్టి చౌనమయ్యి హరిభక్తులందరూ నేను వాళ్ళు ఏడుకు మొదలెడితే అప్పుడు కానీ, కానీ చావుబట్టి చెవులు ముయించుకున్నాకే ఏడవాలా అంటే ఏడవాలా, అంత ముందే ఏడ్చేసి నువ్వు రా అని. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయోగం, ఇదివరకుకి ఇప్పటికీ జరుగుతున్నటువంటి తేడా అది. ఆ మార్పు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఏర్పడటమే కాకుండా విదేశీ ఆక్రమణలు కేవలము భారతీయ యొక్క ఆత్మకి ఆ వేడి పుట్టకుండా వాడు అవతారమూర్తిని దింపుకోగలడా అనేటటువంటి ప్రయోగం జరుగుతుంది. ప్రయోగం జరగలేదు, మనిషి నేర్చుకోలేకపోయాడు అనుకోండి ఏమీ అవదు. కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా మానవ జాతి చరిత్ర వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంతకంటే కొంపలు ఏమి అడ్డుకోవాలి గుర్తుంచుకుని, ఏం అవదు, నథింగ్ హ్యాపెన్స్. స్క్రీన్కి ఏమవుతుంది, సినిమా ఎలా ఉంటే ఉంది. భయంకరమైనటువంటి సినిమా ఒకటి వేశాడు, లాస్ట్ డే లాస్ట్ షో, భూతాలు వెయ్యలేదు, సినిమా కూడా ఇప్పుడు ఆడుతుందా లేదు నేను అనుకున్నా చూద్దాం అని కదా వెళ్తుంది దయ్యాల పాట కోట. సరే అది లాస్ట్ డే లాస్ట్ షో చూసాం. నెక్స్ట్ డే శ్రీకృష్ణ చరిత్ర వేసాడు స్క్రీన్ కి అవుతుంది. నువ్వు దయ్యాల కోటలో ఉన్నావుంటే శ్రీకృష్ణ అంతేత సృష్టికి ఏమీ అవదు అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోని మనుషుల యొక్క ముందు ఆ మూర్ఖత్వం నుంచి వాడు బయటపడితే తప్ప నేను చేస్తే ఏమవుతుంది. ఇంకా ప్రపంచం సర్వనాశనానికి వెళ్ళిపోయింది, ఇంకా మనం ఏమీ చేయలేము. అలాగే ఫలానా ఫలానా గురువులు వెళ్ళిపోయారు, ఆ గురువుల గురించి మనం పట్టించుకోలేకపోయాం. అలా అనుకుని నువ్వు మానేసావు అనుకో ఏమవుతుంది, ఏమవుతుంది, కానీ ప్రగతి ఆగిపోతుంది, ఇవన్నీ ఆగిపోతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు మన మధ్య వచ్చి తిరిగినా నువ్వు నేర్చుకోలేకపోయావు అనుకో, ఆ విధంగా మానవ జాతి దౌర్భాగ్యమేగా. స్పష్టంగా మేము ఇది ఉన్నాము, మేము దీనికోసం వచ్చాము, ఈ పని మేము చేస్తున్నాము, మీరు సామూహికంగా నేర్చుకోవాలి దీన్ని అన్నప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక కూడా వాళ్ళు ఇలా ఇలా అన్నారు అని మాత్రమే మనం అనుకుంటాం తప్ప వాళ్ళు అన్న ధోరణిలో మనం ప్రయత్నించలేదు అనుకోండి మనం మనుషులం కాము. తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళం కాము, వివేకం ఉన్నటువంటి వాళ్ళం కాము. కాదండి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, మళ్ళా కాదండి ఈ కష్టాలు ఉన్నాయంటే ఏమైంది, మేమేమైపోతాం క్లైద్యుడు అన్నాడు. అందుకే నపుంసకులు మీరు ఎందుకు పనికిరాలయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అనారోగ్యమస్వర్జన కీర్తికరమర్జున. కీర్తికరమైంది తర్వాత తర్వాత కాలంలో. మానవ జాతి ఎప్పుడో అప్పుడు నేర్చుకుంటుంది కదా, అది నేర్చుకున్నప్పుడు చరిత్రలో నీ పేరు ఎలా ఉండబడుతుంది అంటే భయా త్రిలాత బలతం మన్యంతే తా మహారథ, యుద్ధం చేయటానికి భయపడిపోయి పారిపోయారు వీళ్ళందరూ కూడా భలే మానవ జాతి ఇచ్చినప్పుడు అని ఆశ్చర్యపోతారు వాళ్ళు. భగవద్గీతని మనం ఇప్పుడు సామూహికంగా మలుచుకోవాలి. ఆ వాక్కుల్ని ఆ శబ్దాన్ని అంచేత అర్జునుడికి కాదు అది వర్తించేది, అది మన అందరికీ వర్తిస్తుంది. అంటే అర్జునుడిని మనం పూర్తి మానవ జాతిగా గుర్తించాలి. ఇప్పుడు హైరార్కీలో గురు పరంపర గురించి చెప్తూ జ్వాలాకుల మహర్షి చెప్తాడు, కానీ మొత్తం మానవ జాతిలో శిరస్సుకి ప్రాముఖ్యత ఎక్కువ. ఆలోచనలు అక్కడి నుంచి వస్తాయి కదా, కానీ శిరస్సు ఒకటే ఉంటే సరిపోదు, హృదయం ఉండాలి. ఎందుకు హృదయం ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్కి కూడా ఏమీ లాభం లేదు. కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నా సరిపోదు, చేతులు కాళ్ళు ఉండాలి కదా. అంచేత నీ శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి అంగం ఏమిటి అంటే ఏమని చెప్తాం మనం, బ్రెయిన్ ఉంది కానీ మిగతా పార్ట్స్ లేవు, నువ్వు ఎందుకు పనికిరావు. చేతులు కాళ్ళు ఉన్నాయి కానీ బ్రెయిన్ లేదు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఎందుకు పనికొస్తుంది. లేదండి చేతులు కాళ్ళు అక్కర్లేదు, బ్రెయిన్ అక్కర్లేదు, హార్ట్ ఉంటే చాలు, కోమాలో ఉన్నటువంటి వాడు అనమాట. వాడు అన్నీ ఉంటాయి, వాడికి బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే ఉంటుంది తప్ప అటు బ్రెయిన్ పనిచేయదు, ఇటు కాళ్ళు చేతులు పనిచేయదు. అంతేత మొత్తం మానవ జాతిని ఎలా చూసుకోవాలి అంటే బ్రాహ్మణోస్య ముఖమాసి. బ్రాహ్మణు గురించి ఏం చెప్పలేదు, బ్రెయిన్ గురించి చెప్తున్నాడు. బ్రెయిన్ అన్ని బ్రాహ్మణులకి ఈక్వేట్ చేశాడంటే బాహు రాజన్య కృత ఊరూత వైశ్య పద్భ్యాం శుద్రో జాయత. శరీర పురుష సూక్తం అంటే పురుష నిర్మాణం, శరీర నిర్మాణం గురించి చెప్తున్నాడు, మానవ జాతి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంతేత ఈ జాతి పరంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు దేవాలయాలలో, ఒక జాతిగా మీరు జీవించాలి అని. అంతేత ఒక శూద్రుడికి తల ఉండాలా అక్కర్లేదా, ఒక బ్రాహ్మణుడికి తల ఉండాలా అక్కర్లేదా, ఒక రాజుకి తల ఉండాలా అక్కర్లేదా. తల అనేటటువంటి మాటకు పూర్వకాలంలో బ్రాహ్మణుడు ఆలోచన అనేవారు. బ్రాహ్మణుడు అంటే ఏంటి, బృహత్తరంగా విశ్వవ్యాపకంగా బ్రెయిన్ చేత ఆలోచించగలిగేవాడు. కానీ ఆ ఆలోచన వాక్ రూపంలో రావాలి బయటికి. తెలివితేటలు ఉన్నంత మాత్రాన నువ్వు దాన్ని వాక్ రూపంలో చెప్పలేకపోతే వేస్ట్ కదా. పిల్లల్ని మేము మా కాలేజీలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీకు తెలిసి నువ్వు జవాబు చెప్పకపోయినా తెలియకుండా జవాబు చెప్పకపోయినా నా వరకు క్లాస్ వరకు ఏంటి అంటే నీకు రాదని అర్థం. అంటే ఇంకెంత ముఖం ఉన్నారు నాలెడ్జ్. బాహు రాజన్యకృత చేతులు అంటే ఆ జ్ఞానము ఆచరణలోకి రావాలి అంటే రాజస్వం ఉండాలి, క్షత్రియత్వం ఉండాలి. వాడోడో విండు, వీడోడో విండు కనుక నేను చేయను అంటే నోటితో మాట వచ్చింది కానీ శక్తి లేకపోయింది. దాని తర్వాత ఊరు నీకు ఏది కావాలో అటువైపు వెళ్ళేటటువంటి శక్తి. ఇట్టి పాదాలు సరిపోదు, పాదానికి నడవటానికి రెండు అంగాలు కావాలి, ఒకటి పైభాగము ఒకటి కింద భాగము. ఊరువులు ఊరువులు అనేటటువంటిది ఏం చేస్తుంది, నీకు కావలసినటువంటి వనరుల్ని నీకు అందజేస్తుంది వైశ్యవృత్తి. ఆ వనరులు ఎలా వస్తుంది, నీకున్నటువంటి ఏదో ఇంకో వనరులు ఇంకోటికి ఇచ్చి వాడి దగ్గర ఉన్నటువంటి వనరులు నువ్వు తీసుకోవాలి. అది అసలు వనరులు, నీకు కావాల్సింది తీసుకోవటం, వాడికి కావాల్సింది ఇవ్వటం. కానీ నీకు కావాల్సింది తీసుకోవటానికి నీ దగ్గర ఉన్నది వాడికి ఇవ్వటానికి ఇవంతా మోసుకుపోయి వెళ్తే ఇవ్వటం ఇష్టం కష్టం కనుక వాటిని ఒక డబ్బు అనేటటువంటి వినిమయ సాధనంతో ఈ వస్తువుకి ఇంత డబ్బు, ఈ వస్తువుకి ఇంత డబ్బు అంటూ మోసుకు వెళ్ళక్కర్లేదు. కానీ అదంతా కావాలి అంటే నువ్వు నడిచి వెళ్ళాలి అక్కడికి. సినిమా చూడాలి అనుకుంటే మీరు సినిమా హాల్ వరకు వెళ్ళాలి. మీరు సినిమా హాల్ వరకు వెళ్ళామండి, మేము ఇంట్లోనే కూర్చుంటామండి, ఇంట్లో కూర్చున్నా ఎవడో ఒకడు వాడి కాళ్ళ మీద స్కూటర్ మీద వెళ్ళి నీకు సీడీ తీసుకొచ్చి ఇవ్వాలి. నీ కాళ్ళు కాకపోతే ఇంకోళ్ళ కాళ్ళు పనిచేస్తాయి. ఇందులో ఏది లేకపోయినా మీకు జీవితం ఉండదు కదా. దాన్ని ఇప్పుడు ఎంత వికృతంగా మనం సృష్టించుకుని ఎంత గందరగోళం పడుతున్నాం, చేయగలిగేది ఏం లేదు మనం. ఇంకా ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 45వ శ్లోకాన్ని, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగ క్షేమాత్మవా. అంటే ఈ ఆత్మ గురువుగా మారుతుంది నీవు పట్టుకోగలిగితే. దాన్ని శిష్యుడెవరు, మొత్తం మానవ జాతి. కాలం ఏంటి, ఇప్పుడున్నటువంటి కాలం. ఈ కాలంలో కనుక నువ్వు ఉపయోగించుకోలేకపోతే ఏమవుతుంది అంటే పరిణామ క్రమంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఇంచేత ఇప్పుడు మొత్తము మానవ జాతి ఒకే విషయంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మారవచ్చు. ఇదివరకు ఆ స్కోప్ లేదు అనవసరం. ఇదివరకు అసలు సముద్రాన్ని దాటి వెళ్ళాలంటేనే కష్టం. అసలు దాటి వెళ్తాం పాపం కింద భావించుకునేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా జీవించగలిగితే ఇండియాలో నిద్రలేచి జపాన్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని అమెరికాలో లంచ్ చేసుకుని మళ్ళీ ఇండియాకు వచ్చేయచ్చు ఒకే రోజు పనులు చూసుకుంటూ. అసలు ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మొబైల్ ఫోన్స్, ఈమెయిల్స్ ఉపయోగించుకుని వాడు ఉన్న చోటే ఉంటాడు, మొత్తం ప్రపంచాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ వీడు వాడి కుటుంబాన్ని చూసుకోలేనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు. అంచేత గురువులకి మన చూస్తే ఎంత ఆనందదాయకమైన స్థితి కనిపిస్తుందో మీరు ఊహించుకోండి. పరిస్థితులేమో వరల్డ్ సిటిజన్ పరిస్థితులు. నువ్వు ఒంగోలు సిటిజన్ కూడా కాదు, పేటలో కూడా నువ్వు జీవించలే. పేటలో ఏంటి, ఇంట్లోనే నువ్వు జీవించలేకపోతున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలియదు, నీ భార్య ఏం చేస్తుందో తెలియదు, నీ భర్త ఏం చేస్తున్నాడో తెలియదు. తెలుసునండి, తెలియదు, ఆలోచనలు తెలియదు. ఇంకంటే అసలు మీ ఆలోచన మీకు తెలిస్తే కదా మిగతా వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అంటే ఎంత అజ్ఞానాంధకారంలో పడిపోయాము. అక్కడ గురువు అంటే అజ్ఞానాన్ని తీసేసేటట్టుంటాడు. అంటే కాలం కరెక్ట్గా ఉంది, గురువు రెడీగా ఉన్నాడు. ఆత్మస్థలు ఎప్పుడూ రెడీగానే ఉంది కదా, నిద్ర ఎక్కడుంది. రెడీగా నీళ్ళు ఎవడు అంటే మానవ జాతి, నువ్వు కాదు. నువ్వు జాతి పరంగా ఆలోచించగలగాలి. మానవ జాతి పరంగా ఆలోచించలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఉంటూనే ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతాయంటాడు. ఇచ్చేత నువ్వు నీ అంతటా నువ్వు ఆలోచించకపోతే సాగుబట్టి చెవులు మూసి ఆలోచింపజేస్తాడు. ఆ ఆలోచింపజేయటానికి కావలసినటువంటి ఫస్ట్ కండిషన్ ఈ రోజు శ్లోకంలో చెప్తున్నాడు. నజాయతే మే దేవా కదాచిన్ ఆయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అజో పుట్టుక లేనిది, నిత్య నిరంతరము ఉండేది, శాశ్వతోయం శాశ్వతంగా ఉండేది. అయం ఈ ఆత్మ పురాణం చాలా ప్రాచీనమైనటువంటిది కూడా. ఇది శరీరం చనిపోయినా చావదు. ఇంకేత గురుతత్వం వైపు తీసుకెళ్తున్నాడు మెల్లిగా అర్జునుడు. నేను చంపేస్తే ఏమైపోతుందో, ఈ శిష్టంతా ఏమైపోతుందో, ఏమైపోతుందో ఏమైపోతుందో, నాయన ఏం అవ్వదు, వెనక అతను ఉంది ఒక శక్తి అది, నువ్వు కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా అయ్యేంత వరకు నేను సాగుబడుతుంది అది, అంచేత యూ డోంట్ వరీ ఏమైపోతుందో అని. కనీసం నువ్వైనా నేర్చేసుకో, జంపు చేసే నువ్వైనా. మిగతా వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకోరు అనవసరం. వేదా వినాశనం నిత్యం ఏ నమని మమ్యం కథం చతురుషు పార్థ కంఠా తికతి అంతికం. ఇది తెలిసినటువంటి వాడు నేను ఎవరిని చంపుతున్నాను అని అనుకోడు. వాడు చచ్చిపోతూ ఉంటే నేను చచ్చిపోతున్నాను అని కూడా అనుకోడు. అంతేత మొట్టమొదట గందరగోళం ఏంటి అంటే, మానవ జాతికి దేని మీద స్ట్రెస్ చేయాలో దాన్ని స్ట్రెస్ చేయడు. ఈ విద్యలో ఇది అనవసరం మానవ జాతికి. ఆధ్యాత్మిక విద్య చెప్పేది ఏంటి అంటే, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఏకైక విద్య ఏంటి అంటే, నీకు మృత్యువు లేదు. సమృత్యం తరతి సమృత్యం తరతి సమృత్యం తరతి, అది నేర్చుకోవాలి నువ్వు ముందు. ఎప్పుడైతే నీకు మృత్యువు లేదు అని తెలుస్తుందో, స్వార్థము వ్యవస్థ పరమార్థము వ్యవస్థ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నువ్వు అనుకోవచ్చా లేదు స్వార్థమ్మా పరమార్థం గమయ అవ్యవస్థ అమ్మా సువ్యవస్థ గమయ అనక్కర్లే. ఆత్మ ఉంది కనుక నీ శరీరం ఇలాగా ఒక సువ్యవస్థలో ఉంది. నువ్వు దానికి ఎన్ని విషయాలు ఇచ్చేసినా, ఎన్ని గందరగోళాలు చేసేసినా, ఏం చేసేసుకున్నా అది మళ్ళీ బయటకు ఎక్కేసో, ఏ టాక్సిన్స్ అన్ని బయటకు పోవటం, ఏ రోగ రూపంలోనూ అది వ్యవస్థీకృతం చేసుకుంటుంది. కానీ దాని వ్యవస్థకి అనుకూలంగా నువ్వు జీవించకపోవటం వల్ల ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి. అందుకని మన సంకల్ప పత్రాల ద్వారా అసలు ఆ రాబోయేటటువంటి అవతార మూర్తికో ఉన్నటువంటి అవతార మూర్తికో ఎంత సేవ చేస్తున్నావో మీకు అర్థమవుతే, అంత కేర్లెస్ గా సంకల్ప పత్రాలు ఉండవు, వాటిని ఒక వ్యవస్థీకృతం చేసుకుంటాం మనం. అంటే సాధారణ పని ఏం చేయటమే, అవతార మూర్తి యొక్క పని జరుగుతోంది అది, కానీ అది అర్థం అవటం లేదు. ఎందుకంటే ఈ విషయం మనం మర్చిపోతున్నాం, చంపే వాడెవడు లేడు, చావబడేవాడెవడు లేదు. నువ్వే నీ శరీరాన్ని ఇంకా ఈ వ్యవస్థలో ఇమడదు అనుకున్నప్పుడు చనిపోతావు. మళ్ళీ ఆ వ్యవస్థలో మన కొత్త శరీరాన్ని తెచ్చుకుని వెళ్తూ ఉంటాయి, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానము నీకు లేనంత వరకు నీకున్నటువంటి అన్ని సమస్యలు సమస్యలుగానే ఉంటాయి. అంతే, ఎక్కువ కష్టాలు వస్తే ఏమనుకోవచ్చు, ఆత్మ నిద్రలేచింది అది గమనించమంటోంది బాబు, ఇంత నువ్వు పిచ్చి బాటలు చేయబాక పిచ్చి పనులు చేయబాక, నీకు అర్థం అవటం లేదు, నీ కుటుంబము నాదో అంటూ ఉంటావు. ఆ మాట అనుకుండా నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి. నిర్యోగ క్షేమ ఆత్మవాన్, నా యోగక్షేమం దీనివల్ల వస్తుంది అనుకోవద్దు. నైనం చిందంతి శస్త్రాణి నైనం గతి పావక లేదే. 22వ శ్లోకం ఏమిపోయింది ఆ పైన ఉంది. వాసంసి జయడాని యథా విహాయ నవాని గృహాతి నరోకరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. సాయి చరిత్రలో కొత్తపట్లు వస్తానంటే నేను కట్టుకోను అంటాడు, కాదు కట్టుకోవాలంటాడు, సరే కట్టుకుంటానండి. ఏమైంది దాంతో? లేదా గురువు దగ్గర మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఆలోచనలు కానీ మీ కోరికలు కానీ మీరు దాని మీద సూపర్ ఇంపోజ్ చేయకండి. అది మర్చిపోతూ ఉంటాం మనం. ఇంకేత మృత్యుకి అతీతుడైనటువంటి ఆ వ్యక్తి ఆత్మజ్ఞుడు కనుక నీలోనూ ఉన్నాడు. స్క్రీన్ ఉంది, స్క్రీన్ లో బెడ్ ఉంది, పాము అలా వెళ్తూ ఉంటుంది, పైన పక్షులు మేఘాలు ఉన్నాయి, హీరో ఉన్నాడు. ఇంతకీ ఆ స్క్రీన్ వల్లే అన్నీ ఉన్నాయి, లేకపోతే స్క్రీనే అలా మారుతుంది. అంటే చనిపోయిన వాడు వచ్చినా నీకు ఆ నమ్మకం ఉంటే మనం బతికించేయచ్చు. గురువు నీ నమ్మకం బట్టి ఉంటుంది, అక్కడ గురువు చేయగలిగేది ఏమీ లేదు, అది అర్థం చేసుకోండి. కానీ గురువు స్క్రీన్ కనుక, స్క్రీన్ లేకపోతే ఏ సంఘటన జరగదు. అంటే అక్కడ యాక్చువల్గా మ్యాజిక్ సాయిది కాదు, మ్యాజిక్ భక్తుడు. వాడికి అంత శ్రద్ధ ఉంది అంటే మాస్టర్ నాకు శ్రద్ధ ఉంటే నేను కూడా అలా బతికిపోతానా? నీ ప్రశ్నలోనే జవాబు ఉంది, నీకు శ్రద్ధ ఉందో లేదో. శ్రద్ధ ఉంటే అంటే ఉన్నట్టే వెనక నీకే అనుమానం. శ్రద్ధ ఉంటే ఉంటే గ్యారంటీగా బతుకుతావు, గ్యారంటీ ఉంది. మరి బతకలేదు కదండి అంటే ఏం లేదు, ఏం మ్యాజిక్లైనా జరిగిపోవచ్చు. ఎన్ని అలాగా అవన్నీ చూపించేయడం, ఒక వ్యక్తి తన జీవితంలో ఉద్యోగంలో ఎదురుచి కాకుండా వస్తాడు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఒక నెల తర్వాత వెళ్ళమంటాడు, లేదండి నేను మెడికల్ లీవ్ పెట్టేస్తాను, నాలుగో రోజు నేను వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది అని వెళ్ళిపోయింటే ఆ మ్యాజిక్ జరిగి ఉండేది కాదు. అప్పుడు వెళ్ళి మీకు ఖర్చు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి నేను రాలేదు అంటే బతికొయింది ఏంటి, నువ్వు రోజు వస్తూనే ఉన్నావు కదా, పని చేస్తూనే ఉన్నావు కదా అని చెప్పి ఆత్మవాది. నువ్వు ఆత్మవంతుడు కనుక అయినప్పుడు మరి అందరికీ సాయి అలా చేయలేదే, ఏం చేస్తాడు వెళ్ళొద్దు అంటే నువ్వు మంతావే ఏంటి మీరు అని చూడండి. నువ్వు గురువు చెప్పకండా అని చూడండి అని, నువ్వు నమ్ముతావు చేయగలుగుతావు అంటే చెప్తాడు చేయకండి, నువ్వు చేయలేనప్పుడే వదిలేస్తాడు. అర్జునుడు లాంటి స్థితి వచ్చినప్పుడు గుర్తు చేస్తాడు, ఇంకేంటి చెప్తే వింటాడేమో వీడు అనుకున్నప్పుడు. ఇంకేత నయనం చిందంతే శస్త్రాన్ని, శస్త్రములు వాటిని సంహరించలేవు. ఇంకేత పావు కాటేస్తే ఏమవుతుంది, ఏమవుదు. శస్త్రాలు అంటే ఒక అది ఉదాహరణగా చూపించాడు పావు. నయనం దహతి పావక, ఏ విధమైనటువంటి మంట కూడా వాడిని మండించలేదు. నచైనం క్లేదయంతి ఆకు, ఏ విధమైనటువంటి నీరు కూడా దాన్ని తడపలేదు. నశేది మారుత, ఏ గాలి కూడా దాన్ని ఎండబెట్టలేదు. అచ్చేద్యోయం అదాహ్యోయం మక్లేద్యో అశ్యోష్యేవచ నిత్య సర్వగతస్థాడు రచలోయం సనాతన. అచ్చేద్యోయం ఇందాక చెప్పిన దానికి రివర్స్ గా చెప్తున్నాడు, ఏ శస్త్రము దాన్ని చంపలేదు. ఇక్కడ అది ఖండింపబడింది, అఖండ మండలాకారం వ్యాఖ్యం చేయడం. అదాహ్యోయం దాన్ని మండించలేవు, అక్లేద్యోయం తడపలేవు, అశ్యోష్య ఎండించలేవు. నిత్యమైనటువంటిది, అన్ని చోట్ల ఉన్నటువంటిది, స్థానము స్థిరముగా ఉండేటటువంటిది అచలవయం సనాతన. ఇది ఏం చేస్తుంది అంటే, వాసవసి జీడాని యథా విహాయ నవాని కృణాతి నరోపరాని కథా శరీరాడి విహాయ జీడా నన్యాని సన్యాసి నవానిది. ఇక్కడ కూడా సాయి వార్నింగ్ ఇస్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. అంచేత అది ఓ విచిత్రమైనటువంటి అవతారం అనిపిస్తుంది నాకు. సిద్ధి సాయి ఏం చెప్తాడు అక్కడ, శరీరాలు మారుతాయంతేనాయనా కిందకి కూడా వెళ్ళొచ్చు, నువ్వు మార్చేస్తుంది నీ యొక్క మానసిక స్థితి బట్టి నీకు శరీరాలు ఏర్పడతాయి. మనిషి శరీరంలో ఉండదగినటువంటి లక్షణాలు నీకు లేకపోతే, నీకు తగిన లక్షణాలు కలిగినటువంటి శరీరాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు. నీ ఆలోచనలు నీ కోరికలే తయారు చేసుకుంటున్నాయి. అనవసరంగా గురువు మీద వాళ్ళ మీద పడి వాళ్ళని పీకకండి, పీకినా గురువు ఏం చేయలేడు. ఒకప్ప ఉదాహరణ ఎన్నిసార్లు ఇస్తాను, అయినా నీ ఆచరణలు మానవ జాతికి అనుగుణ్యంగా లేకుండా ఇంకా నీచే యోనులకు వెళ్లేటటువంటి దాంట్లో ఉన్నాయి అన్నది అర్థం ఉంటుంది శిష్యులకి. అది చాలా స్పష్టంగా చెప్పకపోతే ఈసారి శరీరం వదిలేసిన వాడు ఫినిష్ వాడు. అదే క్రైస్తు కూడా చెప్పాడు డూమ్డ్ అని, ఈ జీవితంలోనే నువ్వు నిర్ణయించుకోబడతావు, నీకు ఇంకొక జన్మ లేదు అంటే. క్రైస్తు యొక్క ఉద్దేశం ఇంకొక జన్మ లేదు అంటే ఏం కాదు, మానవ జన్మ ఉండదు ఇంక నీకు, నువ్వు అయిపోయావు. మానవ జన్మ కంటే ఉచ్చమైన జన్మలకైనా వెళ్ళు నువ్వు, లేకపోతే అధోకైనా అధో గతికైనా వెళ్ళు. ద డే ఆఫ్ ద జడ్జిమెంట్ క్రిస్టియన్స్ చెప్తూ ఉంటారు కదా, డే ఆఫ్ ద జడ్జిమెంట్ అదేనా అంటాను, జడ్జిమెంట్ డే వస్తుంది అంటే వచ్చేసింది మీకు అర్థం అంటున్నాయి. ఇప్పుడు మీరు జీవిస్తున్నది జడ్జిమెంట్ డేయే. ఒక్కొక్క రోజు నువ్వు నీ భవిష్యత్తునే రాసుకుంటున్నావు. నువ్వు ఉచ్చకి వెళ్తావా కిందకి వెళ్తావా? అంతేత మొట్టమొదటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా నువ్వు నోరు మూసుకొని నీ వ్యక్తిగతమైనటువంటి కోరికలను ఆపేసుకో. అది దాని మీద దానికి నేనేం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్న కొద్దీ నువ్వు కిందకి దిగజారుతావు, గ్యారంటీగా కిందకి దిగజారుతావు. మరి మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నీకు లేవయ్యా. అత్యోయం మదాయోయం నశ్యోషు అదంతా చెప్తూ ఉన్నాను నేను. జీవించి చూపిస్తున్నారు ఈ గురువులు అందరూ కూడా. కానీ అసలు ఏ విధమైనటువంటి జ్ఞానము లేకపోయినా, నీకు ఏ విధమైనటువంటి అవగాహన లేకపోయినా కూడా నువ్వు అలా జీవించవచ్చు అని జిల్లేలు కూడా అమ్మజెప్తుంది. మిగతా వాటిలో ఈ భగవద్గీతలు చదువుకుని ఈ వేషాలన్నీ వేసి మనం ఈ వేషాలే నువ్వు వేయక్కర్లేదు, నువ్వు గీతలు చదువుకోక్కర్లేదు, ఏ గురువు కూడా నీకు అక్కర్లేదు, నువ్వు ఇదివరకు జన్మలు ఉన్నాయని కూడా నువ్వు అవస్థపడక్కర్లేదు, రాబోయే జన్మలు ఉన్నాయని కూడా అవస్థపడక్కర్లేదు. ఈ ఒక్క క్షణము నువ్వు జీవించగలిగితే చాలు, నువ్వు కరెక్ట్ లైన్ లో అదే తీసుకెళ్ళిపోతుంది. ఇంచేత అంటే నువ్వు నోరు మూసుకుంటే ఆ మెనకాతంలో ఉన్నటువంటి స్క్రీన్ మాట్లాడటం మొదలెడుతుంది. దాన్ని ఏమంటాం, సమర్పణ అంటాం. కానీ మేము సమర్పణ చేసేసాం కానీ ఒక్క నిమిషం ఆగండి మాస్టర్, మాకు ఈ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా నువ్వేం నిర్ణయించుకోకు, నువ్వు ఏం జరగాలో ఏం చేయాలో ఆ ట్రిక్ నేర్చుకోమంటున్నాడు. సైక్లింగ్ లాగా వాటిలాగా ఆ సమర్పణ యోగాన్ని నేర్చుకోమంటున్నాడు. అప్పుడేమవుతుంది, బట్టల్ని ఎలాగోతే పాడైపోయాయని నువ్వు వదిలేసుకుంటావు, అలాగే శరీరాన్ని కూడా నువ్వు వదిలేసుకుంటావు. అక్కడ పూర్ణిమ నాడు జిల్లేళ్ల ముళ్ళ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పేది అది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంత మీకు తీరిక లేదని చూసుకోండి. ఆ ప్రారంభ కర్మ ఆ అవనతికి వెళ్ళేటటువంటి ఆధ్యాత్మిక నేను చెప్తే ఒక 5 బస్సులు 20 బస్సులు వెళ్ళిపోతాయి అనుకుంటాను నేను. మొదట అలా అనుకునేవాడిని నేను, మనిషికి తెలియక. తర్వాత నాకు అర్థమైంది, తెలియజేసినా కూడా ఆ చాలా తప్పుడు గవలోకి చాలా దూరం వెళ్ళిపోయాం మనం. ఇంకా వెనక్కి తిరిగి రావటం అసంభవమేమో. ఎందుకంటే తెలిసాక అసలు అక్కడ పడే ఆడవాలి. ప్లస్ ఇంకోటి ఏంటి, నీ కోరికలు తీర్చుకో అక్కడికి వచ్చి అని చెప్తుంది. ఓన్లీ నేను వేసే వేషాలు అక్కడే వెయ్యి. గురువులు కూడా తెలివైన వాళ్ళు, నువ్వు క్లాస్ రూమ్ లో ఉండు, తర్వాత నేను చేస్తాను చేసేలేదు, తలుపులు వేసేసి తెచ్చిట కొడతాను, నువ్వు అక్కడ ఉండు ముందు. ఇక్కడ అంత చోట్ల ఉంది కదా అమ్మ, అమ్మ అన్ని చోట్ల ఉంది అని చెప్పి ఢిల్లీలో కూడా ఉంది కదా అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు ఎవడో కూడా వస్తాడు, నువ్వు రావా నేను తల తీసేస్తాను కాలు తీసేస్తాను అంటే ఊనుకుతో వెళ్తావు భయంతో. ప్రేమతో ఏం వెళ్ళవు నువ్వు, ప్రేమతో వెళ్ళని వాడికి ఏమి ఉపయోగపడుతుంది? దేవుడు దైవయోగు వాళ్ళే వదలరు, ఎందుకంటే ఆత్మ దేని క్షణం ఉండదు కదా. కానీ మీరు ఎప్పుడు వెనక్కి తిరుగుతారు అన్నది మీ దేశం మీద ఉంది. తెలివైన వాడు అయితే ఇమ్మీడియట్ గా వెనక్కి తిరుగుతాడు, తెలియలేని వాడు చావగొట్టి చెవులు మూసి కోమాలోకి తీసుకెళ్ళిపోయే పరిస్థితులన్నీ గందరగోళం చేసేసి చింతన నిష్ఠలాగా మన జీవితాలన్నీ అయిపోయాక మారుతాము. ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు అందుకే కర్మ వల్ల ఏం రాలేదు. కనీసం అలా చంపేస్తే లక్షలాది మందిని ఓహో చావు తప్పించి ఏం గతి లేదు అని వింటారేమో అనుకుంటే, ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు యొక్క ఈ క్షణం మాత్రం బాధ కూడా ఎవరి జీవితాల్లోనూ కనిపించదు. కబుర్లు చెప్తారంటే అందరూ అబ్బో అని. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. నవాని దేహి కాదు, నీచ యోని దేహి అని పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ స్థితిలో మనం ప్రస్తుతం లేవు. మీకు దమ్ముంటే మాత్రము ఆత్మవాదిగా మారండి. అవ్యక్తోయం అచింత్యోయం అవి కార్యోయం ఉచ్యతే తస్మాదేమం విదిత్తైనం నాను చోదితు మరిహసి. ఏదైతే బయటికి కనిపించదు అవ్యక్తోయం, ఆత్మ శరీరము ద్వారా బయటకు వస్తుంది కానీ ఆత్మశక్తి బయటికి రాదు. 0 వాట్ బల్బ్ పెట్టేస్తున్నాం అనుకోండి, వెలుతురుండి లేనట్టు ఉంటుంది. కానీ వెనకాల కరెంటే నువ్వు 1000 వాట్ బల్బ్ పెట్టుకున్నా వెలుగుతుంది, కానీ వెలిగించుకోవటం లేదుగా అవ్యక్తోయం, అది వ్యక్తపరచటం లేదు. అచింత్యోయం అసలు అది అంత గొప్పది అని కూడా మనకి ఆలోచన రావటం లేదు. మనలో ఉన్నా కూడా ఇంకోడెవడో మనకి చేయాలి, ఇంకో గురువు ఎవడో చేయాలి, ఆ గురువు మీద పడదామనే తప్ప ఆ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అక్కడ రమణ మహర్షి రాబోయేటటువంటి రోజుల్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాడేమో. విదేశాల్లో ప్లే చేస్తున్నాడు. పాలు ప్రంటనేటువంటి ఒక వ్యక్తితో ఆయన్ని అన్ని చోట్లకి పంపించేశాడు. అంటే అది పాలు ప్రంటన్ గొప్ప. రమణ మహర్షి ఎవరిని నిద్ర లేపాలో వాళ్ళని నిద్ర లేపలేదు. నిద్ర అర్థమయ్యి మేము చెయ్యము అన్న వాళ్ళని ఎవడో ఏం చేయలేదు. అది మాత్రం అర్థం చేసుకోండి. అంటే ఇది మీకు అర్థమైంది అనిపిస్తే ఇంకా గురువు మిమ్మల్ని నిద్ర లేపలేదు. మీకు అర్థమైపోయింది కదా, ఇంకా అర్థమైన వాళ్ళు ఏం చేయాలి? అందు తప్ప నిద్ర లేచినా నేను ముసుగేసుకుని పడుకుని నేను లేపు లేపు అంటే వాడు పలకపోతే ఎవడు లేపగలను? అదే ఆ పరిస్థితి. అంతేత నేను నిద్ర లేచాను మాస్టర్ నాకు చెప్పద్దు. మీరు నిద్ర లేస్తే మీ ప్రవర్తన తెలిసిపోతుంది. మీరు నిద్ర లేచిన పరిస్థితిలో ఉన్నారో మెలకుగా ఉన్నట్టు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా దైవం శోచికి మరహసి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, వేసే బాణాలన్నాడు. అదే చేయడం నిత్యజాతం నిత్యం వామన్య సేమృతం తదాపిత్వం మహాభావం దైవం శోచికి మరహసి. సరే నేను చెప్పిందంతా నీ గురకు ఎక్కలేదు. అర్జునుడు మళ్ళాంటి వాడే, ఇంత చెప్పినా కూడా ఏం అర్థం కాలే. కృష్ణుడికి అర్థమైపోయింది, వీడికి అర్థం కాలేదు. సరే లేవయ్యా, ఆత్మ పుడుతుంది, ఆత్మ చస్తుంది. అదే చేయడం నిత్యజాతం నిత్యం వామన్య సేమృతం ఆత్మ పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది అనుకున్నా ఎలా ఒక్కల్ని ఏంటంటే పుట్టింది చస్తుంది కనుక ఇంకా నువ్వు ఎలా ఎందుకు అంటే నువ్వు ఎలా చేసినా మన ఆలోచనలని పిచ్చి ఆలోచనలని ప్రూవ్ చేస్తున్నాడు గురువు. పుట్టింది, ముందేం చెప్పాడు ఆత్మ పుట్టదు చావదు ఏడవక్కర్లేదు అన్నాడు. నేను ఒక ముఖ అర్థమే లేదు, కలమట అలాగే నీళ్లు కారుస్తున్నాడు చెప్పాను. నేనేం చేయలేను, హృదయం బరువెక్కిపోతుంది, ఎన్ని వేషాలు ఇస్తాం, ఇంత బాధలో నేను దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తాం మాస్టర్. ముందు మా బాధ తగ్గని, బాధ తగ్గితే అసలు నువ్వు ప్రార్థన చేయలేవు. నీకే ఐడియా ఉంది, ఏడుపుగా ఉన్నప్పుడు నువ్వు పిలిచి పిలుకుందే భగవంతుణ్ణి, హాయిగా ఉన్నప్పుడు గంట వాయిస్తూ ఉంటావు అంతే, పుష్పాలు వేస్తూ ఉంటావు. నీకు లోపల పరిస్థితులు మండిపోతూ ఉంటే నీకు లోపల నుంచి మంట పుట్టుకొచ్చి ఆర్తితో పిలుస్తావు. అందుకని మొదటి స్టేజ్ ఆర్తో ఆర్తి వస్తే తప్ప నేనే నాలుగు స్థితుల గురించి మాట్లాడబాలి. జ్ఞాని స్థితి వేరు, ఆర్తి స్థితిలో కూడా లేదు మనం అది వచ్చిన కూడా నిజంగా నీకు బాధ ఉన్నా కూడా ఆర్తి లేదు. ఆర్తి అంటే వచ్చింది ద్రౌపదిది గజేంద్రుడిది, నేను ఉదాహరణ చెప్పుకున్నాను కదా, అది ఆర్తి అంటే ఆర్తితో పిలుస్తున్నావు నువ్వు, మంట ఏమైనా మండుతుందా? అదే రామకృష్ణ పరమహంస ఆ ఆర్తి స్థితి ఎలా ఉండాలో చూపించాడు. ఒకరోజు గడిచిపోయింది ఇంకా నువ్వు రాలేదు అంటే ఆమె వస్తే తప్ప పరిస్థితులు చక్కబడవు. నేను చేసుకుంటాను, నేను ఒకసారి ఆర్తి చేసి సాయిబాబాకి ప్రదక్షిణ 112 చేసేసుకుని వచ్చేసాక నేను అంతవరకు ప్రదక్షిణ చేయాలి. నీకు కష్టమైనా పోవాలి, లేకపోతే నువ్వు ప్రదక్షిణ చేస్తూ చచ్చిపోవాలి, అప్పుడు ఆర్తి ఉన్నట్టు ఉండండి. ఉపవాసం ఉంటాము, ఉపవాసంలో ఏం తినాలి? పొద్దున్నంతా ఏం తిన్నావు, రాత్రి ఏం తింటున్నావు? రాత్రి రోజుల్లో ఉపవాసం ఉన్నావా? ఏ వ్యాస అదేవంతా కదా. అంటే ఎంత మహా నటనగా మారిపోయిందో ఆధ్యాత్మికత. అదే నటన ఇక్కడ చెప్తున్నాను. చేత నేను ఇంత చెప్పినా నీకేం అర్థం కాలేదు బాబు. అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమాని శరీరే అంటే అర్థం కాలేదా? పోలీలు చచ్చిపోతుంది అనుకుంటున్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా అన్నీ చచ్చిపోతున్నాయని. ఇంకా దానికి నువ్వేం చేస్తావు? పుట్టింది చస్తుంది, ఇవాళ నీ బాణంతో కాకపోతే ఇంకోటి బాణంతో చస్తాడు వాడు. నువ్వే చంపేవాడిని, కనీసం నీకు లాభమైనా ఉంటుంది. అంతే సాధ చైనం నిత్యజాతం నిత్యం వామన్య సేమృతం తథాపిత్వం మహాభావం నైవం శోచితి మరసి. ఆ విధంగా కూడా ఇంకా పుట్టినవాడు చస్తాడు అని తెలిసినప్పుడు ఇంకా నువ్వు ఏడవటం ఎందుకు? ఎప్పుడప్పుడు చేస్తాడు కదా, చచ్చలేదు ఇప్పుడు చచ్చాడు, గొడవ వదిలిపోయింది. జాత చై ధ్రువ మృత్యు ధ్రువం జన్మము తస్సచ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. జాతస్యై ధ్రువ మృత్యు ధ్రువం జన్మము తస్సచ, అది మనకి తెలియదు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ధ్రువం జన్మ అంటే ఏంటి? చనిపోయిన వాడు గ్యారంటీగా మళ్ళా పుడతాడు. తస్మాత్ అపరిహార్యార్థే, ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కనుక నత్వం శోచితం అర్హసి, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అవ్యక్తాది భూతాది వ్యక్త మధ్యాది భారత అవ్యక్త నిధనాన్యవా తత్ర కాపరిదేవన. పుట్టక ముందు అవ్యక్త స్థితిలో ఉన్నాడు, పుట్టాక వ్యక్త స్థితిలో వచ్చాడు, తర్వాత మళ్ళీ అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇంత గ్యారంటీగా ఉన్న స్థితి ఏంటి అంటే అవ్యక్త స్థితి. ఈ మధ్యన వచ్చి పోయేటటువంటి ఈ మధ్యన ఉన్నటువంటి దానికి ఇందుకు బాధపడటము. ఆశ్చర్యవత్వ స్థితి కశ్చిదేనం ఆశ్చర్యవత్వ తితదైవ చాన్య ఆశ్చర్యవస్థైనమన్య శృణోతి శృత్వాపేనం వేదన చైవ కశ్చిత్. కానీ ఇదంతా విన్నాక మళ్ళా కాంక్రీట్ గోడ కనిపించింది ఎవరికి? ఏమీ అర్థం కాలేదు అర్జునుడికి. అది అర్థమైపోయి ఆయన ఈ విషయమే అలాంటిది. కొంతమంది దాని గురించి ఒక ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, గొప్ప లీలలు చెప్పుకుంటాం. కానీ ఒక్కడికి నేను సాయిబాబాలాగా అవ్వాలి అని అనిపించలేదు, ఆశ్చర్యం కాదా? ఎవడికి కాళ్ళ మీద నువ్వు పడి బాబు నాకు ఈ కష్టాలు తీర్చి అది తీర్చి అని ఏడుస్తావో, చేసి అదొకళ్ళన్నీ చేసి ఆ తర్వాత కూడా చేసి ఆ క్షణంలోనే మొక్కుబళ్ళు అది కూడా దాని తర్వాత మళ్ళీ ఏమి ఉండవు, అది ఆశ్చర్యం కాదా? నువ్వు ఏడుస్తానంటున్నావు, నాకు ఈ బాధలు ఉన్నాయంటున్నావు. ఈ బాధలు పోయేటటువంటి ఒక చరిత్ర మనకి ఎదుర్కొండా కనిపిస్తోంది, కనిపిస్తోంది. అది జీవితం మన కళ్ళారా చూసాం కదా, ఈ క్షణంలో చూడకపోయినా చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, ఆశ్చర్యవత్వ స్థితి ఖచ్చితంగా మనకి ఎక్కడవుతుందండి ఆయన కారణజన్ముడు. మనం సాయిలాగా మారిపోతే ఇంకోటి కూడా, ఇంకోటి మీకు లాజిక్ చెప్తా, మనం అందరం అలా మారిపోతే పాపం ఆయనకి పని ఉండదు. మనం ఇతరులను అనుగ్రహించడానికి జీవిస్తాం కనుక సాయిని అనుగ్రహిద్దాం. మనం మన ఈ కష్టాలు అవి పడుతూ ఉంటే కదా ఆయన ఏదైనా బాధ్యతలు చేస్తలేదు. నువ్వు చేయటం మొదలెడితే ఆయన పేరు రాదు కదా. అందువల్ల మనకి గురువు యొక్క పేరు నిలబెట్టడానికి, గురువు కంటే మనం గొప్పవాళ్ళం అవ్వకూడదు కనుక అలా అనుకోండి. అదొక అదే ఆశ్చర్యమే. ఆశ్చర్యవత్వ ఆయన చెప్పి జీవితంలో చెప్పించి వెళ్ళిపోతే చూసావు అయినా మారలేదుగా చాలా మంది. దాని తర్వాత వదతి, ఇంకా దాని గురించి చెప్పుతాం మొదలెట్టి ఇలా చేసాడు వాడు ఇలా చేసేట, అది కొన్ని వేల సంవత్సరాల వరకు వెళ్తూ ఉంటుంది. అయినా ఎవడు మాడాడు ఆశ్చర్యవతి తదేవతి ఆశ్చర్యవచ్చైన మన్యశ్వణవతి. ఇంకోళ్ళు ఉన్నారు అసలు చూడలేదు, చెప్పరు, వింటారు. అంత ఆశ్చర్యం జరిగిపోయిందా? ఎలా జరిగిపోయిందా? జరిగిపోయిందా ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి నాకు ఈ ఆశ్చర్యాలు. అది పెద్ద ఆశ్చర్యం కాదా అని ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు వీళ్ళు కథలు లేకపోతున్నారు? ఇంత గొప్ప జరిగిపోతా ఉంది, ఇన్ని మ్యాజిక్ నువ్వు చేసేసుకోవచ్చు, ఇంజనీర్ అయిపోవచ్చు అంటే ఇంత కష్టపడుతున్నావు కదా, డాక్టర్ అయిపోవచ్చు అంటే ఇంత కష్టపడుతున్నావు కదా, కానీ ఐదేళ్లలో నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఆయన. వివేకానంద అయితే కొన్ని నెలలు అంటాడు, నా సమయం పోయిందని బ్రాకెట్ సమయం రాశాం కొన్ని రోజులని. కానీ పతంజలి కొన్ని రోజులని కాదు, తక్షణము మారిపోవచ్చు. మారిపోవటానికి రోజులు ఎందుకు? వాళ్ళు జీవించాలంటే ఆ క్షణం శుత్వాపేనం వేదన చేయ ఒక స్థితి విన్నా కూడా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అర్థమవుతేనా ఎందుకుంటారు అన్నాడు. దేహీ నిత్యం అవధ్యాయం అదే దేహీ నిత్యం అవధ్యాయం. ఈ దేహి శరీరధారి ఎప్పుడు చావడు, చావు అనేటటువంటిది లేదు. అది సాయి చరిత్రలోనూ కనిపిస్తుంది, అమ్మ చరిత్రలోనూ కనిపిస్తుంది. అమ్మని జన్మ ఉందా లేదా అని అడిగితే నాకు అనుభవంలో లేదండి బాబు. ఆ లెవెల్ అది ఆత్మ జీవితంలో ఉన్నప్పుడు పుట్టుకుందా లేదా, అంతే జన్మ పునర్జన్మ ఉందా లేదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? చెప్పలేరు. ఆ స్థాయి, ఆ లెవెల్ స్థాయి అలా జీవించారు వాళ్ళు. అది కబుర్లు కాదు చెప్పటం. అది అంతే ఆవిడ అన్న మాట ఇదే కదా, నాకు బాబు ఇది అనుభవంలో లేదు, పుస్తకాల్లో ఉండొచ్చు, శ్రీకృష్ణుడు చెప్పి ఉండవచ్చు. కానీ శ్రీకృష్ణుడికి ఆవిడికి ఒక చేతనత్వంలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఆ యోగేశ్వరి శక్తి ఎప్పుడు పుట్టదు, ఆ యోగేశ్వరి శక్తి అంతరిక్షంలో ఉంటుంది, శ్రీకృష్ణుడు దాన్ని ఉపయోగించుకుంటుంది. అయితే ఆ యోగేశ్వరికి పుట్టుకుందా లేదా అని అడిగితే అదేం పుడుతుంది, అదేం పుట్టదు. అది ఎలక్ట్రిసిటీ ఈ ట్యూబ్ లైట్లో వచ్చింది, ఈ ట్యూబ్ లైట్లో వచ్చింది, ఆ ట్యూబ్ లైట్ ఆపిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది, ఈ ట్యూబ్ లైట్ ఆపిస్తే. కానీ ఎలక్ట్రిసిటీకి ఏమైంది? ఎలక్ట్రిసిటీకి ఏమన్నా ఈ లైట్ వేస్తే ఇక్కడ వెలుగుతుంది అంతే. చేత అమ్మ చేతనత్వము ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులలో ఇంకో గతి లేదు, వస్తే అక్కడి నుంచే రావాలి, లేకపోతే ఆధ్యాత్మిక నాశనం అయిపోతుంది. అది ఆ లాజిక్ అర్థమవుతుంది కదా. ఇంకా అంతకంటే స్పష్టంగా ఎవరు ఏం చెప్పలేరు ఆత్మ యొక్క చేతనత్వాన్ని. నాకు పుట్టుకుందా లేదా, జన్మ పునర్జన్మ ఉందా లేదా, నాకు మాట విన్నాక అర్థమైంది అసలు ఆ చేతనత్వం లెవెలే వేరేస్తుంది. ఆ చేతనత్వం దగ్గర ఉండి ఆశ్చర్యవత్ పరిస్థితి కష్టది అని ఆశ్చర్యవత్ వరది కథైవ చాజ్ఞ ఆశ్చర్యవత్యైన మందేశ్వరుడు వల్ల మామూలు జీవితం అక్కడ కూడా. కానీ మరి ఏం చేయాలి మామూలు జీవితం అని, వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి ఇదంతా వాళ్ళకి అనుభూతి చెందారు కదా. వాళ్ళ కష్టం ఉంది, బాధ ఉంటుంది, అమ్మకి బాధ లేదనుకోకండి. ఇంకా ఎక్కువ బాధ ఎందుకు ఉంటుంది అంటే నువ్వు చేయకముందే ఆవిడకి అర్థమైపోతుంది అలహోపం చేయబోతుందో అని. అప్పుడు ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకోండి. విషయం ఇచ్చినప్పుడు ఆ ఒక్క మాట కదిలించింది అసలు అక్షనేసు పట్టించుకునేవాడిని కాదు ఈ అమ్మలే. నాకు చాలా బాధపడింది ఆవిడ రెండేళ్ళు మూడేళ్ళు, నాకు ఐడియా లేదు అది. అమ్మ నువ్వు చాలా బాధపడ్డావు, వాడు విషయం ఇచ్చాయి, విషయం ఇచ్చాక కాదు చిచ్చిదంట. ఆయన నాలుగేళ్ల బట్టి అప్పటి నుంచే విషయం ఇద్దాం అనుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇంత బాధపడుతూ మనం వేసి వేషాలన్నీ భరిస్తూ కూడా మనం కిరీటం పెట్టుకోమంటే గట్టి ఉంటుంది, మనం రాముడుగా వస్తే రాముడుగా ఉంటుంది, ఇంత వేషాలు ఉంటుంది. ఏం చేస్తున్నాం మనం? మరి ఇది అర్థమయ్యాక కూడా మనం ఇళ్లలోనే కూర్చొని ఇలా ఉన్నాం అనుకోండి, మీకు అర్థమైందా అర్థం లేదా మీరు ఆలోచించుకోండి. ఇన్ని తిట్లు తిట్టుకోవడం మిమ్మల్ని మీరు, ఇంత తెలిసినా ఇంత కుదుకుతోందా గురువులు, ఇంత ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మాకెళ్తుంది మా పిల్లవాడు అంత చేస్తే అంత సుఖంగా నేను ఏం లేదు. కష్టాలేం లేవు చాలా మందికి, అసలు కష్టాలేం లేవు, లేని కష్టాలు కొని తెచ్చుకుంటారు. పిల్లలు లేరదో, పిల్లవాడికి పాస్ కాలేదు, లేకపోతే వాడికి ఏదో రాలేదో, వద్దని అంటలే అది. గురువులు వద్దని కూడా ఏమంటలే, కానీ అది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలోనే ఉన్నారు మీరు. ఒక ఆత్మజ్ఞానులలాగా, ఒక ఆత్మవంతుల్లాగా మీకు జీవించటం చేత కావటం లేదు. దేహీ నిత్యం ఎక్కువనో అదేనా, దేహీ నిత్యం అవధ్యోయం అదే ఇంకొక అవధ్యుడైనటువంటి ఆ ఆత్మ అన్ని చోట్ల ఉన్నప్పుడు నేను చంపేస్తున్నాను, నేను చంపేస్తున్నా ఏంటి పిచ్చి వేస్తాను, మళ్ళా నేను అర్జునుడిని, నేను తపస్సు చేశాను, నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను అంటావు. స్వధర్మము పిచ్చాపేక్ష నైకంపితం అనేది ధర్మాధేయుర్యచ్చిన విద్యతే. మళ్ళా కాంతీ కూడా ఒక్క ముఖ అర్థం కాలే అర్జునుడి గది, అప్పుడేమన్నాడు వదిలే గొడవ అంతా నీకు, నీ స్వధర్మం నువ్వు చేయవలసిన బాధ్యత ఇది, యుద్ధానికి వచ్చేవారికి యుద్ధం చేయన్నాడు. అంటే ఆ గురువులు ఏ స్థితి నుంచి ఎంత నీచ స్థితికి వచ్చి చెప్పాల్సి వస్తుందో అర్థం చేసుకోండి. అర్జునుడు లాంటి వాడి, కానీ అర్జునుడు లాంటి వాడికి చెప్పాడని నువ్వు దుమ్ము దులిపేసుకుంటే నీకైతే ఇంకా అదనగా తెలుస్తుంది. ఇంచేతంటే అర్జునుడికి నీకు 5000 సంవత్సరాల తేడా ఉంది. 1940లో ఎంఎస్సీ చదివిన వాడికి ఇప్పుడు ఎంఎస్సీ చదివిన వాడికి తేడా లేదు. నేను బిఎస్సీ చదువుతున్నప్పుడు ఉన్న మ్యాథమెటిక్స్ కి ఇప్పుడున్నటువంటి మ్యాథమెటిక్స్ 1వ క్లాస్లోనే వాడు ఏదో చెప్పేస్తున్నాడు. నాకు అసలు ఆ క్వశ్చన్స్ ఏవి అర్థం కావు. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటాడు, గ్రూప్ థియరీ అంటాడు, అవే నేను చదవలే. నేను ఉన్నాయని విన్నా అంతే ఎంఎస్సీలు, ఇప్పుడు 1వ క్లాస్లో ఉంది అది. అంతేత అర్జునుడి ఏడుపులో ఇప్పుడు మీరు పోల్చుకుంటే అట చాలా బాధపడింది. అది కిందరు కూడా చాలా మారిపోయింది అంటే ప్రమాదం ఎక్కడుందో తెలుసా, ఇంకా నీతి యోగంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది మీద. అది లేచి కానీ చేయవలసింది ఏమీ లేదు, ఆత్మలాగా జీవించటం. ఆత్మలాగా జీవించటం అంటే నా కష్టాలు ఉన్నాయండి, అలా ఆత్మ కష్టాలు ఉన్నాడు కదా వాడు చెప్తున్నాడు. మరేం చేయాలి, కష్టాలు ఉన్నా అప్పుడున్నటువంటి బాధ్యతకి అనుగుణ్యంగా కామన్ సెన్స్ తో జీవించు అని చెప్పి కామన్ సెన్స్ ఏంటి నేను ఇంతని గుర్తించావు. శంఖాలు ఊదబడుతున్నాయి అంటే, నీ శంఖాలు ఊదబడుతున్నాయి కనుక ఇంక నేను పారిపోతాను అంటాను, ఇవేం లేదు, నువ్వు యుద్ధం చేయవలసిందే తప్ప నేను నా బాధ్యతను వదిలేసుకుని యుద్ధం చేయకుండా నేను ఎక్కడో కూర్చుని సాధన చేస్తాను అనేటటువంటి కాలం ఇది కాదు. స్వధర్మంకి చాపేక్ష నవి కంపితం మనసి ధర్మాధేయుద్ధేయోన్యక్షత్రియన విద్యతే ఎత్ర శివపన్నం సర్గద్వారమ పావృతం సుఖి నక్షత్రియ పాధాలమంతే యుద్ధ నీదృశం. అసలు ఈ కాలంలో యుగసంధి కాలంలో పుట్టడమే నీకు చాలా అదృష్టం. అది ద్వాపర యుగాంతం అవుతుంది, అది ఒక యుగసంధి. అది ఇప్పుడు ఇంకో యుద్ధ సంధి స్టార్ట్ అవుతుంది. ఈ టైం అప్పుడు ఏ యుద్ధము తప్ప నువ్వు ఇంకా ఏది చేసినా కూడా కరెక్ట్ కాదు. అదే గురువుగారి యొక్క ఏంటి పంచమని చెప్పండి. నేను చెప్పిన 2 రోజులు పంచారు, దాని తర్వాత మనం మర్చిపోయాం. అదేనమ్మా అది పంచటం, అది ఎక్కడ బర్త్డే నాడు కానీ అప్పుడు కానీ కనీసం మీరు పంచుకోండి అని చెప్తే. ఇవ్వనమ్మా 5 లక్షలు అవ్వలేదుగా, 5 లక్షలు అయిపోతే 2-5 లక్షలు ఉన్నదే ఇంకా ఉన్నాయి. మీరు ఇస్తే ఏం లాభం అవ్వట్లేదు, కదలకనే అక్కడ వచ్చిన కథ కూడా అది. ఎందుకు చెప్తున్నాం, ఆ చెప్పినటువంటి దాని వెనకాతలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కెక్కటలే. ఎక్కుతే ఇలా ఉండగా అందరూ ఇప్పుడు పెట్టేస్తారు, 1000 రూపాయలు అప్పు తెచ్చి ఆ పుస్తకాలంతా రోడ్డు మీద వదిలేస్తారు. అర్థమవుతే దాన్ని పాటించి నారాయణ మంత్రం చెప్తే అందరికీ శుభం వస్తుంది అని నడుగురు. ఒకడే ఒకడు 18 ఏళ్ళ వాడు నారాయణ మంత్రం తీసుకోగానే ఏం చేశాడు, టాప్కి వెళ్ళాడు, 6 రోజులు ఎక్కాడు. అదే అలా 6 రోజులు నీకు నరకానికి వెళ్తావు, పోతే పోతాను నేను నరకానికి, కానీ మిగతా వాళ్ళందరూ వెళ్తారు కదా, వాడిని పీఠాన్ని పెట్టేస్తాడు. అప్పుడు వెతుకుంటున్నాడు పీఠానికి పోతే ఏమన్నా చేయాలి. అంతే మంత్రం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు, నాయన నువ్వు నరకానికి పోతావు అనుకోవడం చెప్తే అని గురువు చెప్పాడు. నేను నరకానికి పోతే అయితే కానీ గురువు ఏం చెప్పాడు, ఇది ఎవడు వింటేవాడు మరప్పుడు ఏం చేయాలి. వీడు ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి తేడా అంటే మొత్తం ఆధ్యాత్మీయత ఏంటి అంటే మీ మానసిక స్థితిలో ఉన్నటువంటి తేడాన్ని చెప్తుంది. మరి ఆ మానసిక స్థితి పైన అయితే కదా జత స్వర్గద్వారాలు తెచ్చుకుని ఉన్నప్పుడు నువ్వు జంప్ చేయగలిగినప్పుడు ఒక యుగం నుంచి ఒక యుగానికి, యుగానికి జంప్ చేస్తున్నావు అంటే ఏంటి పరిణామ క్రమంలో నువ్వు పైకి వెళ్తున్నావు అని. నువ్వు జంప్ చేయలేకపోతే ఏమవుతావు, పరిణామ క్రమంలో ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతావు. కిందకి ఎలా వెళ్ళిపోతావు చాలా మంది అడుగుతారు, నేను అదే క్లాస్లో ఉంటాను కదా అని. నీ సీనియర్స్ పైకి వెళ్ళిపోయారు, నీ జూనియర్స్ నీతో పాటు వచ్చారు, అంటే నువ్వేమైనట్టు కిందకి వెళ్ళిపోయావు. అయితే మరి అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక 32 శ్లోకాలు ఒకళ్ళు ఆపుదామను జయ గురుదేవ్.